ఆదికాండం 2:24 ఆధారం చేసుకొని వివాహ వ్యవస్థ మీద దైవికమైన తలంపులను మనం పరిశోధన చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే వివాహ వ్యవస్థకి దైవిక నిర్వచనం ఏంటి అన్న విషయాన్ని చూసాం. తర్వాత ఆదర్శ వివాహం పతనమైపోవడం గల కారణాలు ఏంటో చూసాం. లైంగిక దుర్నీతి గురించి కూడా బైబిల్ నుంచి ధ్యానం చేయగలిగాం. గత బుధవారం మన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆదర్శ వివాహానికి భర్త యొక్క బాధ్యతలు ఏంటి, భార్య యొక్క బాధ్యతలు ఏంటో కూడా మనం చూడగలిగాం. అందులో కొనసాగించగానే ఈరోజు మనం ఆదర్శ వివాహానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. వివాహ వ్యవస్థ పతనమైపోతున్న నేటి దినాల్లో ఎక్కువ మంది విడిపోవడానికి అడుగులు వేస్తున్న ఈ సమయంలో వివాహం అంటే అర్థం కాక భర్త భార్యను చంపే భయంకరమైన కేసులను, భార్యాభర్తల తగాదాలను, అనేకమైన కేసులను పోలీస్ స్టేషన్లో మనం ఎదుర్కొంటా ఉన్నాము. వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో కూడా నెమ్మది లేని పరిస్థితి ఉందేమో. కాబట్టి ఈరోజు ఈ ఆదర్శ వివాహానికి భార్యాభర్తలు ఇరువురు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశుద్ధ గ్రంథపు వెలుగులో నుంచి ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం దాంట్లో భాగంగానే ఎఫ్సీలకు రాసిన పత్రిక 5 నుంచి కొన్ని మాటలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:15-17 మనం చూడాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:15-17 మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఇలా రాయబడింది, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఈ 5 అంతా కూడా వివాహ వ్యవస్థ కొరకు ప్రస్తావిస్తూ మనం ముఖ్య భాగంగా తీసుకున్న ఆదికాండం 2:24 అదే వాక్యాన్ని మన ఇక్కడ 31 ప్రభు కోట్ చేస్తున్నారు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ప్రభు వివాహం కొరకు మాట్లాడుతూ ఈ 15-17 జాగ్రత్తలు చెబుతా ఉన్నారు. క్రైస్తవ వివాహం క్రీస్తుకును సంఘానికి సాదృశ్యంగా ఉంది. గత వారం మనం చూసాం క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించారో, సంఘము క్రీస్తుకు ఎలా లోబడిందో, అలాగే భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఇది దైవికమైన వివాహ వ్యవస్థలో ఒక క్రైస్తవ కుటుంబాన్ని చూసిన లోకం క్రైస్తవ కుటుంబాన్ని ఆదర్శాన్ని బట్టి క్రీస్తును మహిమపరచాలి, దేవుని మహిమపరచాలి, అలాంటి ఆదర్శ వివాహంగానే ప్రతి వివాహము ఉండాలి అన్నది ఆయన యొక్క అభీష్టమైనది. కాబట్టి ఈ జాగ్రత్తలు ఏవైతే ఆయన చెప్తా ఉన్నారో 15-17 ఏవైతే జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని ఏవైతే జాగ్రత్తలు ఆయన చెప్తా ఉన్నారో ఆ జాగ్రత్తలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకు మేలుకరంగానే ఈ ఉదయకాలపు సమయం ఉంటుందని ప్రాణపూర్వకంగా నోట్స్ మెయింటైన్ చేయాల్సిందిగా, పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలను మీరు చూస్తూ మీ యొక్క తలంపులకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అందులో ఒక 8 జాగ్రత్తలను ఈ ఉదయకాల సమయంలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇవి మనకు చిన్న చిన్న విషయాలాగే కనబడొచ్చు కానీ డైవర్స్ కు వెళ్తా ఉన్నా భార్య భర్తల కౌన్సిలింగ్ చేస్తున్న కౌన్సిలర్స్ చెప్పే సలహాలు ఇవే ఉంటాయి ఎక్కువగా. ఎందుకు వివాహ వ్యవస్థలో బీటలు కనబడతా ఉన్నాయి, ఎందుకు పెళ్ళైన 6 నెలలకే 1 సంవత్సరానికే వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కుతా ఉన్నారు అంటే కారణం చిన్నదే కానీ దాని పర్యవసనం మాత్రం వారి జీవితాలను పాడు చేసేదిగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రభు చెప్తా ఉన్న ఒక 8 కౌన్సిలర్ చెప్తున్న మాటలు కాదు కానీ ప్రభు వివాహ వ్యవస్థకు కారకుడైనా ప్రభు చెప్తా ఉన్న ఒక 8 విషయాలను మనం పరిగణలోకి తీసుకుంటూ ముందుకు వెళదాం. అందులో మొదటి మాట పూర్ కమ్యూనికేషన్, లేకపోతే మాట్లాడడం చేత కాకపోవటం. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ఒక మాట ఉంది. 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. సత్యం చెప్పాలి, సత్యం చెప్పకూడదు అని కాదు కానీ ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి అన్నాడు. భార్య భర్తలు ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా ఒక తప్పుని ఒకరు చేసినప్పుడు మరొకరు దాన్ని సరిచేయాలనుకున్నప్పుడు మాట్లాడాల్సిందే, ఆ విషయాన్ని ప్రస్తావించాల్సిందే. కానీ సత్యం ప్రేమ లేకుండా మాట్లాడితే అది ఎదుటి వారిని గాయపరిచేదిగానే ఉంటుంది. అందుకే పూర్ కమ్యూనికేషన్ అన్న మాటలో తక్కువగా మాట్లాడడం ఉంటుంది. అంటే ఆవిడింటికి రాగానే ఏదో చెప్తా ఉంటుంది ఆరాటంతో భర్తకు చెప్పాలని. ఈయనకేమి పట్టినట్టుగా ఏదో ఒక సమస్య వచ్చింది, సమస్య ఎలాగుందని చెప్తే ఏమి పట్టినట్టుగా ఆయన అలా కూర్చుంటే ఎంతో ఆతృతతో వచ్చి మాట్లాడుతున్న ఆమెకి నిరాశ తప్ప ఏమి ఉపయోగం కనబడదు. అలసిపోయిన దేహంతో వచ్చి ఏదైనా ఒక సమస్యను పంచుకుంటే ఆ భారం తీరిపోద్ది అని ఆ విషయాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే స్పందించకుండా నాకేం పట్టదు అన్నట్టుగా ఉంటే అది పూర్ కమ్యూనికేషన్ కింద వస్తుంది. అంటే తక్కువగా మాట్లాడడం. కొన్నిసారి మాట్లాడతారు, ఆ మాటలో డబుల్ మీనింగ్ ఉంటుంది. కించపరిచే మాటలు ఉంటుంది, అనుమానిస్తూ మాట్లాడు ఉంటుంది, తప్పుగా మాట్లాడడం. అలాగే కొన్ని మాటలు కొట్టరు కానీ కుట్టిన దానికంటే ఎక్కువ బాధ కలిగిస్తే అంత పెయిన్ఫుల్ గా ఉంటాయి అలా మాట్లాడడం, దాన్ని పూర్ కమ్యూనికేషన్ అంటాం. అయితే ఇక్కడ ప్రభు అంటున్నారు ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి. ప్రేమ కలిగి మొదటి మాట, ఆ ప్రేమ అన్నదాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టేసి సత్యాన్ని చెప్తామో అది గొడవగానే మారుతుంది, అది తగాదగానే మారుతుంది. అందుకే ఆ మాట 4:15 ప్రభు మాట్లాడుతున్న మాట, ప్రేమ కలిగి సత్యములు చెప్పుచు. చివరికి అన్నాడు ఆయన క్రీస్తు వలె ఉండుటకు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో నిబంధన చేసుకున్న వారు మేము, ప్రభు సన్నిధిలో జతపరచబడ్డవారు. వివాహము మా సుఖాలు తీర్చుకోవడం కోసం మేము చేసుకోలేదు కానీ మా వివాహము ప్రభు దృష్టికి ఘనమైనదిగా ఎంచబడాలి, మా వివాహము ప్రభువును మహిమపరచాలని ఆ స్పృహ కలిగి మనం ఎప్పుడైతే వివాహాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటాం. ప్రేమ లేని సత్యం దాన్ని నష్టాన్ని కలిగిస్తుంది, బాధనే కలిగిస్తుంది. కాబట్టి చాలా విషయాల్లో మనం పూర్ కమ్యూనికేషన్ అన్నది భార్య భర్తల మధ్య ఎంత మాత్రం సరైనది కాదు. మాట్లాడాలి, చెప్పింది పేషెంట్ గా వినాలి, విన్నదానికి ఏదో ఒక పరిష్కారం చూపించాలి. దాని విషయంలో మనం చిన్న అజాగ్రత్త తీసుకోవడం కూడా వివాహానికి మంచిది కాదని ప్రభు చెప్తా ఉన్నారు. ఇక రెండవ మాట మనం చూస్తే 4:29 చూద్దాం. 4:29 చూద్దాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి అన్నాడు. 29 అనుకూల వచనమే, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రాకుండు. రెండవ మాట, యాంగ్రీ అండ్ అబ్యూజివ్ స్పీచ్, దాన్నే కోపపు మాటలు, బూతు మాటలు. కోపము అన్నది చాలా భయంకరమైన పరిణామాలకి దారితీస్తుంది. అందుకోసమే ప్రభు మన చెప్పేది, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మాటలో క్షమాభివృద్ధిని కలగ చేయాలి, క్షమాభివృద్ధిని కలగజేసే మాటలే నువ్వు మాట్లాడాలి అన్నాడు. అదే అధ్యాయం 31వ వచనంలో ఇలా అన్నాడు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. విసర్జించుడి అన్న పదం తీవ్రమైన పదం, అంటే అసహించుకోవాలి, వాటిని తీసిపారేయాలి, వాటిని ఎంత మాత్రం మనలో ఉంచుకోకూడదు అని మాట్లాడుతున్నాడు. ఏంటది కోపము, ద్వేషము, క్రోధము అన్న మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకో ముక్కు మీద కోపం వస్తుంది, ఆఫీసులో చికాకు అంతా మనం చూపించేది ఇంట్లోనే, పిల్లలంతా చికాకు పెట్టిస్తూ ఉంటే ఆ కోపం అంతా చూపించేది భర్త మీదే. ఎవరి మీద కోపము వాళ్ళు ఏమి అనలేము, మనకు లోకుగా ఉన్నది మన జీవిత భాగస్వామి కాబట్టి చిరుబుర్లాడేది అక్కడే. కాబట్టి ప్రభు అంటారు, క్షమాభివృద్ధి కలగజేసే మాటలే ఉండాలి తప్ప, క్షమాభివృద్ధి కలగజేసే మాటలే ఉండాలి తప్ప, అనుకూల వచనాలే ఉండాలి తప్ప, కోపము, దుర్భాషలు ఎంత మాత్రము మంచివి కావని ప్రభు చెప్తా ఉన్నారు. కొన్నిసార్లు నోరు జారి, కొన్నిసార్లు గాయపరిచే మాట మాట్లాడి, ఆ మాట వెనక తీసుకొని సారీ చెప్పడానికి అహం అడ్డొచ్చి, ఆ మాటను సపోర్ట్ చేసుకుంటూ మాటకు మాట తిరిగి అది చిరికి చిరికి పెద్ద వర్షం అయ్యే, పెద్ద గాలివాన అయ్యే పరిణామాలకి వెళ్ళడానికి కారణం చిన్నమాటే. అందుకే నాలుక అగ్నియే అన్నాడు. నాలుక కంట్రోల్లో లేకపోతే, మాటలు కంట్రోల్లో లేకపోతే, నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే, త్వరగా నోరు జారుతూ ఉంటే, దానివల్ల ఈ ఆదర్శ వివాహానికి నష్టమే కలుగుతుందని దేవుడు తన వాక్యంలో మాట్లాడుతూ ఉన్నారు. అందుకే యాకోబ పత్రిక 1:19 చూస్తే ఇలా అన్నాడు ఆయన. యాకోబ పత్రిక 1:19 ఇలా అన్నాడు, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరిపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనే ఉండవలను అన్నాడు. ఆ మాటలు మీరు అర్థం చేసుకోండి, వినడానికి మాత్రం చాలా శ్రద్ధ చూపించాలి అంటున్నాడు. పేషెంట్ లిజనింగ్ అన్నది చాలా చాలా ఆదరణ కలిగిస్తుంది ఎదుటి వారికి. అందుకే మనం అందరి సమస్యలు వినడానికి మన టైం ఉంటుంది, మన జీవిత భాగస్వామి చెప్పేది ఏది మన తలకెక్కదు, కనీసం విన్నట్టుగా కూడా నటించడానికి కూడా ప్రయత్నం చేయం. మన పని చేతిలో సెల్ ఫోన్ పెట్టుకోవడము, టీవీ ఆన్ చేసి సౌండ్ వినడము, ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఎందుకు ఆవిడ వచ్చి ఇంత ఆతృతతో ఈ మాటలు చెప్తా ఉంది, ఆవిడ కొంచెం పేషెంట్గా విని ఆదరించే మాటలు చెప్తే ఆవిడకున్న బాధ తగ్గుతుంది అన్న కనీసపు ఆలోచన మనం చేయకుండా ఉండటం వల్ల నష్టమే. కాబట్టి వినుటకు వేగిరపడాలి అన్నాడు. వినాలి, వినడానికి సమయాన్ని ఇవ్వాలి, నీ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వే శ్రద్ధ తీసుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. రెండవ మాట మాట్లాడుటకును కోపించుటకును నిదానించాలి. ఊరకనే కోపడిపోవడం, ఊరకనే చికాకు పడిపోవడం, ఊరకనే అరవటం, ఊరకని చెదిరించుకోవటం అది ఎంత మాత్రం మంచిది కాదు. అక్కడ చాలా నిదానం అవసరం, కంట్రోల్ గానే ఉండాలి, బ్యాలెన్స్ గానే ఉండాలని ప్రభు మాట్లాడుతూ 20వ వచనంలో, ఒకవేళ నువ్వు కంట్రోల్ గా ఉండకుండా నీ కోపతాపాలకు చోటిస్తా ఉంటే 20వ వచనం అన్నాడు, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపం గొప్ప దేవుడు ఘనంగా ఎంచిన నీ వివాహ వ్యవస్థని పాడు చేస్తుంది. నీ కోపం దేవుని నీతిని భంగపరుస్తుంది, దేవుని నీతిని నెరవేర్చదు. కోపం ఎంత మాత్రము మంచిది కాదు అన్నాడు. ఇంకొక మాట వాక్యంలోంచి మనం చూడగలిగితే, Adikandam 4:6 దేవుడు ఒక వ్యక్తిని ప్రశ్నిస్తా ఉన్నాడు. Adikandam 4:6 దేవుడు ఒక వ్యక్తిని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఆయన కయ్యను కదా, ఇలా అన్నాడు, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ఎందుకు బాబు నీకు ఊరకనే కోపం వస్తుంది, ఎందుకు బాబు నువ్వు ముఖం చినగుచ్చుకున్నావు, ఎందుకు బాబు నీ ముఖం ఎరిపెక్కింది అని అడిగాడు. నీకు కోపం ఎలా, నీకు కోపం ఎలా, ఎందుకు ఈయన ఎందుకు కోపం వచ్చింది, ఈయన ఎందుకు కోపం వచ్చింది, అసూయ స్వార్థం లోపల పొంగుకుంటా వచ్చేస్తుంది. తర్వాత 7వ వచనంలో అన్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకోవా, కోపంతో తల దించుకున్నావు, కారణం తప్పు చేసావు, తప్పు చేశాను అని ఒప్పుకోవాల్సిన బదులు తప్పును కప్పుకోవడానికి అరుస్తా ఉన్నావు. గట్టిగా అరిస్తే అబద్ధం నిజమైపోద్ది, తప్పు ఉప్పు అయిపోద్ది, నా మాట గెలిచేద్ది. అందుకే మాటలతో గెలవడానికి ప్రయత్నం చేస్తారు, మాటలతో గెలవడానికి ప్రయత్నం చేయడం అంత మాత్రం మంచిది కాదు. తప్పైతే తప్పు అనటం యథార్థత, తప్పును తప్పుగా ఒప్పుకోవడం యథార్థత, తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీదో అరవటము, పెద్దగా మాట పెంచుకోవటము, దానివల్ల నష్టమే. ఎందుకు బాబు నీకు కోపం వచ్చింది అన్నాడు. అందుకే నీకు కోపం ఎలా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, ఎంత మాత్రం కోపపు మాటలు, దూషణ మాటలు మంచివి కావు. వాటన్నిటినీ విసర్జించాలి, వాటిని మానుకోవాలి. అన్ని విషయాల్లోనూ శ్రద్ధ తీసుకున్న నీకు నీ వివాహం ఒక రోజుతో అయ్యేది కాదు, ఒక సంవత్సరం కాదు, జీవితం అంతా కలిసి కొనసాగడానికి దేవుని సముఖంలో నిబంధన చేసుకొని వివాహ వ్యవస్థను ప్రారంభించిన మీరు అది దైవిక వ్యవస్థను స్పృహతో దాన్ని కొనసాగించడానికి మీ వంతు పాత్ర మీరు పోషించాలి, మీ వంతు బాధ్యతను మీరు తీసుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. 3వ మాట మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట చూడగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అన్నాడు. ఒకరిని ఒకరు క్షమించుడి, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము, ఆ మాటల్లో భావం మనకు అర్థం కావాలి, ఆ మాటల్లో భావం మనకు అర్థం కావాలి. అన్నిటికీ పరమ ఔషధంగా కనబడేది క్షమాపణ. క్షమాపణ, నేను తప్పు చేస్తే అది ఎలా ఉంటుందంటే నాది తప్పు అన్న మనస్సాక్షికి తెలుసు, నాది తప్పు అయిపోయిందంటే అన్నిటికీ పరిష్కారం వస్తుంది. కానీ నాది తప్పు అని ఒప్పుకోవడానికి నాకు చిన్నతనం, నేను తప్పు అని ఎంత మాత్రం కూడా ఒప్పుకోను, బుకాయిస్తాను, వాదిస్తూ ఉంటాను, నాదే రైట్ అని చెప్పి నాకు తెలిసి కూడా ముందుగా మాట్లాడుతూ ఉంటాను. దానివల్ల నష్టమే. నాది తప్పు లేదు, నా జీవిత భాగస్వామి పొరపాటు చేసింది, నన్ను నేను ఎంత పెద్ద తప్పు అని క్షమించుకుంటాను. చాలాసార్లు చాలా పెద్ద తప్పులు చేసి కూడా అయ్యో తప్పు చేశానే అని మదన పడతాము, క్షమించుకుంటాము, సరే ఈసారి అది అయిపోయిన వరకు సార్ జరగకూడదని. నన్ను నేను క్షమించుకోగలను కానీ నా జీవిత భాగస్వామిని సరేలే పర్వాలేదులే అన్న ఒక మాట మాట్లాడడానికి మాత్రం కుదరదు. నిలబెట్టేయాల్సిందే, నిలువుగా నిలబెట్టేయాలి, తేల్చేయాల్సిందే, గందరగోళం చేసేయాల్సిందే. కానీ ప్రభు అంటున్నాడు, నీ సొంత శరీరము, నీ జీవిత భాగస్వామి పరాయి మనిషి కాదు, నీ సొంత శరీరం. నీ శరీరంలో ఒక అవయవం తప్పు చేస్తే నువ్వు ఓర్చుకోవట్లేదా, నువ్వు క్షమించుకోవట్లేదా, నువ్వు సమర్థించుకోవట్లేదా, ఇంకొకసారి చేయకూడదా ఉందామని చెప్పేసి తీర్మానం చేసుకోవట్లేదా. కానీ జీవిత భాగస్వామి దగ్గరికి వచ్చేసరికి తప్పులు మనం మర్చిపోలేం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆ పొరపాటు జరిగి 1-2 సంవత్సరాలు అయిపోయినా సరే ఎప్పటికీ దుప్పు పొడుస్తూ ఉంటారు. అప్పుడు అలా చేసావు కదా, ఇప్పుడు ఇంకా అదే గాయాలు రేపుకోవడమే, ఆ గాయాలు రేపుకోవడమే. గాయాలు మానిపోనివ్వం, వాటిని రేపుకుంటా ఉంటాం, వాటిని దుప్పు పొడుచుకుంటా ఉంటాం, ఇంకా వాటిని వేలెత్తి చూపుతా ఉంటాం. అది ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే అన్నాడు, ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మీ పాపాలు క్షమించాడు. ఎంత ఘోర పాపాలు క్షమించాడో, అసలుకి మనల్ని క్షమించొచ్చా, మన క్షమాపణకు అర్హమేనా, యవనకాలపు పాపాలు, మన రహస్య పాపాలు, మన భయంకరమైన పాపాలు, ఏ వ్యక్తి అయినా మనం క్షమించగలడా? పరిశుద్ధుడు, పావనుడు,
మీరు మాట్లాడే
పరిశుద్ధమైన కనులు కలిగిన వాడు ఆ దేవుడే మన పాపాలను క్షమించినప్పుడు, ఆయనే నిన్ను క్షమించినప్పుడు ఆబ్వియస్లీ నువ్వు చేయాల్సింది ఏంటంటే క్షమించడమే. నేను క్షమించలేను అనడానికి వీల్లేదు. మత్తయి సువార్త 18:21-22 పేతురు అన్నాడు, ప్రభువా నా ఎడల తప్పిదం చేస్తే నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 times ఓకేనా? 7 times ఓకేనా? 8 times అయితే నా వల్ల కాదు, 2 times ఓకే, 3 times అయితే నా వల్ల కాదు. మన లిమిట్ అంతవరకే, 1, 2, 3 మూడోసారి తట్టుకోలేం. పేతురు మనకంటే ముందడిగేసి 7 times క్షమిస్తే సరిపోతుందా అన్నాడు. ప్రభు అన్నాడు 7 times కాదు, 70 times అన్నాడు. 70 years అతని జీవిత కాలం అంతా నువ్వు పగ తీర్చుకోవడానికి వీల్లేదు. నిన్ను క్షమాపణ అడిగిన వారిని క్షమించాల్సిందే. కారణం, దేవుడు నిన్ను క్షమించాడు, నీ ఘోర స్థితిని క్షమించాడు. నొప్పుకుంటే ఆయన అంగీకరించాడు, ఆయన క్షమించాడు. నువ్వెందుకు నీ జీవిత భాగస్వామిని క్షమించలేవు? తప్పు తెలుసుకోవడానికి, తప్పు సరిదిద్దుకోవడానికి, తప్పు మరొకసారి జరగకుండా ఉండడానికి ఎందుకు మనం అవకాశం ఇవ్వలేం? ఎందుకు మనం ఓర్చుకోలేం? ప్రభు క్షమించండి అన్నాడు. అప్పుడు మీరు క్షమించబడతారు. మిమ్మల్ని ఎలా క్షమించి చేర్చుకున్నానో అలాగే మీ వివాహ వ్యవస్థలో ఒకరిని ఒకరు క్షమించుకోవటం చాలా ప్రాముఖ్యమైంది. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే నోటితో సారీ చెప్తారు, హృదయంలో మాత్రం పశ్చాత్తాపం ఉండదు. సారీ చెప్పడం తప్పు చేయడం, సారీ చెప్పడం అలాగే మాట్లాడడం, అది సారీయే కాదు, అది వేషధారణ, నటన, నటన. అందుకే నీ క్షమాపణ నీ నోటి మాటలో కాదు కానీ నీ వైఖరిలో కనబడాలి, నీ హృదయంలో కనబడాలి. నిజంగా పశ్చాత్తాపడుతున్నాడు, నిజంగా తప్పు తెలుసుకున్నాడు, నిజంగా పొరపాటు జరిగిందన్న గ్రహింపులోకి వచ్చారు, మరొకసారి చేయర్లే అన్న నమ్మకాన్ని జీవిత భాగస్వామికి మనం కలిగించేవారుగా ఉండాలి. పిల్లరా, పరమ ఔషధంగా క్షమాపణ కనబడుతుంది. ఒకవేళ నేను క్షమించలేనండి అన్నావంటే చేజేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. ఎవరును క్షమించుకోవడానికి, ఆర్ యు పర్ఫెక్ట్? నువ్వు 100% పర్ఫెక్ట్ గా ఉన్నావా? నీలో ఏ తప్పిదం లేదా? దేవుని సముఖంలోకి వెళ్ళి ఆయన ముందు నిలబడితే ఆ యెషయాకే తన పాపం కనబడతా ఉంది. అయ్యో, నేను పాపాత్ముడను, పాపపు పెదాలు కలిగిన వాడిని, గొప్ప ప్రవక్త అంటున్నాడు. దేవుని సముఖములో మనం ఏ పాటి వారము? అంత పరిశుద్ధుడైన దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధపడ్డప్పుడు నీ జీవిత భాగస్వామిని, ఒక సగటు మనిషిని నువ్వెందుకు క్షమించలేవు? అందరిలో లోపాలు ఉంటాయి, మన లోపాలను మనమే క్షమించుకోవాలి, మనమే సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారమును మీరును ఒకరినొకరు క్షమించుడి అన్నమాట మనం చూస్తున్నాం. ఇప్పుడు దాకా 3 జాగ్రత్తలను ప్రభు వాక్యం నుంచి మనం చూస్తా ఉన్నాం. 1, పూర్ కమ్యూనికేషన్; 2, కోపపు మాటలు; 3, క్షమించలేకపోవటం. 4వ మాట మనం చూస్తే ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 వెళ్దాం. 5:18 ఇలా రాయబడింది, మధ్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు అన్నాడు. మద్యము, మత్తు పానీయాలు, మద్యము, మత్తు పదార్థాలు వివాహ వ్యవస్థకి ఆటంకాన్ని, నష్టాన్ని కలిగించేవిగా ఉండవని ప్రభు మాట్లాడుతున్నారు. ఎంత మాత్రము మత్తు పదార్థాలకు మద్యానికి అవకాశం ఇవ్వకూడదు. ఎలా ఉంటది, భార్య గ్లాసులో మందు కల్పిస్తా ఉంటే అది అచీవ్మెంట్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తాం. భార్య భర్త ఇద్దరు కలిసి కూర్చొని హోటల్కి వెళ్ళి బార్కి వెళ్ళి ఇద్దరు గ్లాసులో షేర్ చేసుకుని తాగుతా ఉంటే అది గొప్ప అచీవ్మెంట్ గా భావిస్తూ ఉంటాం. ప్రిలారా, ఒకరు ఒకరి పాపంలో పడడమే ప్రమాదం, ఇరువురు ఈ పాపంలో జీవించటం ఎంత ఘోరమైన స్థితితో అది. అందులో దుర్వ్యాపారం ఉంది, అందులో దుర్వ్యాపారం ఉంది అన్నమాట ప్రభు మాట్లాడుతున్నారు. ఇలా అనుకోవచ్చు, నా డబ్బులే కదా, నేను తాగుతున్నాను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు, ఎవరికి నష్టం కలిగించట్లేదు అని అనొచ్చు. కానీ చివరికి ఆ మద్యము అన్నది ఏం చేస్తుందంటే మళ్ళగా అబద్ధాలు చెప్పడానికి అలవాటు చేసుకుంటాం. నిజాలు మనం మాట్లాడలేం, వాస్తవాలు చెప్పలేం. ఒక అబద్ధపు జీవితాన్ని, అభద్రతా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తాం. మన సమయాలు మారిపోతాయి, మన స్నేహాలు మారిపోతాయి, మన ఆదాయ ఖర్చులు కూడా మారిపోతా ఉంటాయి. అబద్ధానికి అలవాటు పడతాం. ఇంట్లో ఉన్న ఒక్కొక్కదాన్ని అమ్మేయడం, ఆ దొంగతనాలకి అలవాటు పడడం, చివరికి అనారోగ్యాన్ని కొందించుకుంటాం. పెళ్ళైన తర్వాత 5 పిల్లలు కని చేతిలో పెట్టాడు అమ్మాయికి. వీడు తాగి తిరిగి లివర్ పాడైపోయి అవయవాలన్నీ పాడైపోయి అర్ధాంతరంగా చచ్చిపోతే ఆ 5 పిల్లలతోటి ఆ అమ్మాయి ఎలా బ్రతకాలి? పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కనేశాను, నా బాధ్యత అయిపోయింది, అంతేనా నీ బాధ్యత? ఇప్పుడు 5 పిల్లలను పోషించడానికి నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుని వచ్చేస్తే నీ భార్య ఆ పిల్లల్ని ఎలా సాకాలి, ఎలా పెంచాలి, ఎలా పోషించాలి? వివాహపప్పుడు ప్రమాణం చేసో చివరి దాకా నమ్మకంగా ఉంటావని. చివరి దాకా నమ్మకం ఉండడానికి నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు? ఈ చిన్న పొరపాటు, ఈ చిన్న దురలవాటు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని రోడ్డుకి ఇడుస్తుంది, నా భార్యను రోడ్డుకి ఇడుస్తుంది, చేతులారా నా జీవితాన్ని.
నా వాయిస్ రావట్లేదన్నా. అన్నా వాయిస్ రావట్లేదు. మహేష్ అన్నా వాయిస్ రావట్లే.
ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుందా?
వస్తుంది. ఓకే, లోలో వస్తుందో కొంచెం రేజ్ పెంచాను.
అది ఒకసారి కట్ అయింది ఆ లైన్, మరొకరాల ప్రభాకర్ లైన్ లోకి వచ్చాను. సరే, దయచేసి అర్థం చేసుకుందాం. మద్యము, ఆ మత్తు పదార్థాలు అంత మాత్రమే మనకు మంచివి కావని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అందులో దుర్వ్యాపారం ఉంది, దానివల్ల నష్టపోయేది మనమే. మన జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటాం, భార్య పిల్లల్ని రోడ్డు మీదకి లాగేవారుగా ఉంటాం. కాబట్టి ఆ విషయంలో బాధ్యత తీసుకోవాల్సింది మనమే, ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సింది మనమే. ప్రభు మాట్లాడుతున్న మాటలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక మాట మనం చూస్తే, ఒక మాటని మనం అర్థం చేసుకుంటే ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట మనకుంది. సామెతల గ్రంథము 20వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ మనం చాలా స్పష్టమైన హెచ్చరికను ప్రభు ద్వారా మనం పొందుకుంటా ఉన్నాం. ఆయన ఇలా అన్నాడు, ద్రాక్షారసము వెక్కరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. నీ కుటుంబాన్ని అల్లరి పాలు చేసేదిగా నీ దురవేశాను దాని కారణంగా ఉంది. నీ అలవాట్లను మార్చుకోకపోతే, ఆ మహమ్మారి చేతిలో నుంచి బయటకు రావడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే, చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకునేవాడుగాను ఉంటావు. వెక్కరింతలు పాలైపోతావు, అల్లరి పాలైపోతావు, అప్పులు పాలైపోవడము, అనారోగ్యానికి పాలైపోవటము నీ వివాహ వ్యవస్థని పతనానికి తీసుకువెళ్తుందని ప్రభు హెచ్చరిక పూర్వకంగా
ఈ మాటలను మన ముందుకి తీసుకొస్తా ఉన్నారు. చాలా మందిని మనం చూస్తా ఉన్నాం, జీవితాలు పాడైపోతున్నాయి, అనారోగ్యాలు పాలవుతున్నారు, అర్ధాంతరంగా చనిపోతున్నారు, జీవిత భాగస్వాములు రోడ్డు మీద పడ్డానికి, ఇంకేది బ్రతకడానికి ఆస్కారం లేక పాపంలోను వ్యభిచారంలోను వారి జీవితాలు కొనసాగించే దౌర్భాగ్య స్థితిలోనికి మనమే మన జీవిత భాగస్వాములను లాగుతున్నామని హెచ్చరిక పూర్వకంగా ప్రభు మాటలను ఉదయకాల సమయంలో మనం చూస్తా ఉన్నాం. నాలుగు విషయాలు చూసాము, ఐదో విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:28 చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:28 చూద్దాం. 5:28 ఇలా అన్నాడు ఆయన, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు అన్నాడు. తమ సొంత శరీరముల వలె, తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు అన్నమాట. ఈ మాటను ఆధారం చేసుకుని ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. స్వార్థము అన్నది వివాహానికి నష్టం కలిగించేదిగా వాక్యంలో మనం చూస్తున్నాం. సెల్ఫిష్నెస్, నేను నాది నా ఇష్టము నాకు నచ్చినట్లుగా జీవిస్తాను, వివాహంలో మనం అన్న మాట ఆదర్శప్రాయంగా ఉంటుంది తప్ప నేను అన్న మాట వివాహ వ్యవస్థకి ఎంత మాత్రము మంచిది కాదు. నేను అన్న మాట వివాహ వ్యవస్థకి ఎంత మాత్రము మంచిది కాదు. అందుకే ఎలా ఉంటుందంటే, నాకు నచ్చిన బట్టలు నేను కొని తెచ్చుకుంటాను, నా భార్యకి ఏం కావాలో నేను పట్టించుకోను, ఆమెకు నచ్చిన వాటిని ఆమె కొందించుకుంటది, భర్తకి ఏం కావాలో ఆమె పట్టించుకోదు. ఈ నచ్చినంత సమయాన్ని బయట తిరుగుతూ ఉంటాడు, బయట స్నేహాలు ఉంటాయి, ఈయనకు నచ్చినట్టుగా ఉంటాడు. కానీ భార్య మాత్రం ఇంటికాడి పనికత్తిలా ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లో పడి ఉండాలి. కారణం ఏంటంటే, నేను నా ఇష్టాలకి మొదటి ప్రాధాన్యత, నా సుఖాలకే మొదటి ప్రాధాన్యత, నాకు నచ్చినట్లుగా నేను జీవిస్తాను, ఆమె గురించి అతని గురించి నేనేమాత్రం పట్టించుకోను అన్నది వివాహానికి ఎంత మాత్రం మంచిది కాదు. మనం దాన్ని స్వార్థము అనుకోము, కానీ నీవు నీ జీవిత భాగస్వామి యొక్క ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా కేవలం నీ ఇష్టాలకు మాత్రమే అవకాశం ఇస్తూ నువ్వు జీవిస్తున్నావంటే యూఆర్ ఎ సెల్ఫిష్ మ్యాన్, నువ్వు ఒక స్వార్థపరుడివి. నీవు నీ జీవిత భాగస్వామి గురించిన ఆలోచన లేకుండా జీవిస్తావంటే స్వార్థం నీ మీద ఏలుబడి చేస్తుంది, అది నీ కుటుంబానికి పతనానికి తీసుకువెళ్తుందని ఒకసారి నీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ మాట ఒక మనం చూడగలిగితే లూకాసువార్త 9:23 ప్రభు అన్నాడు, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటాడు ఆయన. తన్ను తాను ఉపేక్షించుకోవటం తన్ను, ఇది చాలా కష్టమైన మాట కానీ చాలా కీలకమైన మాట. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే, నేను కాదు, నా ఇష్టాలు కాదు, ఐ అన్న పదాన్ని మనం కొట్టేయాలి, వి అన్న పదానికి మనం చోటు ఇవ్వాలి. నేను అన్న పదాన్ని మనం వాడకూడదు, మేము మనము అన్న పదాన్నే మనం వాడాలి. మన మాటలో అది కనబడాలి, మన వైఖరిలో కూడా అది కనబడాలి. సొంతంగా మనమే మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తూ ఉన్నాం తప్ప మన జీవిత భాగస్వామి యొక్క ఇష్టాయిష్టాలు పట్టించుకోవట్లేదంటే దానికి కారణం నీలో స్వార్థం ఉంది, నువ్వు కలుపుకునే మనిషిగా లేవని మనకి అర్థం కావాలి. పిల్లరా, ఆ స్వార్థాన్ని విడిచిపెట్టడం ఎంతైనా మంచిది. ఎప్పుడు ఒకవేళ నీ వివాహాన్ని కట్టుకోవాలనుకుంటే నీ జీవిత భాగస్వామి దగ్గర సలహాలు తీసుకోవాలి. నేను చేస్తుంది నీకు సబబేనా, నీకు ఏదైనా నచ్చింది ఉంటే చెప్పు, దాన్ని మార్చుకుంటాను, దాన్ని వదిలిపెడతాను అని చెప్పాలి. లేకపోతే తెగించి వారే మన దగ్గరకు వచ్చి ఇది నాకు నచ్చట్లేదు అంటే, అది నీకు నచ్చినప్పటికీ నీ జీవిత భాగస్వామి దాని విషయంలో అభ్యంతర పడుతున్నారు కాబట్టి దాన్ని వదులుకోవటం నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి కారణమవుతుంది. అందుకే వివాహంలో ఎవరు వారి కోసం కాదు, ఒకరు మరొకరి కోసం బ్రతకాలి, ఒకరు మరొకరికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన సొంత అవసరతలకు కాదు, మన పక్కన ఉన్న జీవిత భాగస్వామికి అభిప్రాయాలకి ఇష్టాలకి చోటిచ్చేవారుగా ఉండటం ఎంతైనా మంచిది అని, స్వార్థాన్ని వదిలిపి తన సొంత శరీరం వలె మనం జీవిత భాగస్వామిని భావించాలని అన్నాడు. తన సొంత శరీరంలో తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు అని 28వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. 5వ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే 29వ వచనానికి వెళ్దాం. 29 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట ఉంది, తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు. ద్వేషించిన వాడెవడునూ లేడు. ఆరో మాట పోటీతత్వం ఎంత మాత్రం మంచిది కాదు. కాంపిటీషన్ ఇన్స్టెడ్ ఆఫ్ కోఆపరేషన్, సహకారానికి బదులు పోటీ పడడం. భార్య భర్తతో పోటీ పడడం, భర్త భార్యతో పోటీ పడడం వివాహ వ్యవస్థకి ఎంత మాత్రం మంచిది కాదు. నేను తెచ్చిన కట్నాన్ని బట్టు, నాకున్న చదువుని బట్టు, నాకున్న అనుభవాన్ని బట్టు, జ్ఞానాన్ని బట్టు, నాకున్న తలాంతుని బట్టు ఒకరు మరొకరి కంటే ఎక్కువ అనుకోవటం, ఒకరు మరొకరి పైన పైచేయి సాధించడానికి ప్రయత్నం చేయడం, ఒకరిని మరొకరు తొక్కేయడానికి ప్రయత్నం చేయడం, కించపరచడానికి ప్రయత్నం చేయడం, నీకేమి చేత కాదు, నీకేమి తెలియదు, నువ్వు ఒట్టి దద్దమ్మవి అన్న వైఖరి కనపరచడము ఎంత మాత్రం వివాహానికి మంచిది కాదు. ఒకరితో ఒకరు పరిగెట్టడం కాదు, కానీ ఒకరి చేతుల్లో ఒకరు చేయి వేసుకొని కలిసి కొనసాగడానికే దేవుడు వివాహ వ్యవస్థలోకి తీసుకొచ్చాడు. ఒకరిని మరొకరు వెనక్కి లాగడం కొరకు కాదు, ఒకరిని మరొకరు త్రోసివేయడం కోసం కాదు, కానీ ఒకరిని మరొకరు ఆదరించడానికే ఆ రెండు చేతులను ప్రభువు కలిపాడని దయచేసి మనం గమనించాలి. అందుకే 30వ వచనంలో 29 30 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఆయన ఇలా అన్నాడు, శరీరంతో పోలిస్తా ఉన్నాడు 30వ వచనంలో, తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. నేను ఇలాగే అంటాను, బాడీలో ఒక పార్ట్ మిగతా వాటిని అన్నింటినీ వెనక్కి నెట్టేసి అది ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ బాడీ ఎట్లా ఉంటుంది? బాడీలో ఒక పార్ట్ మిగతా వాటితో పోటీ పడుతూ ఉండి మిగతా వాటిని ఆటంకపరిచి ఒక అవయవం పనిచేయకుండా నోరు నొక్కుతూ ఉంటే ఆ బాడీ ఎలా ఉంటుంది? ఎంత మాత్రం క్షమాభివృద్ధి ఉండదు. అందుకే అవయవాల్లో ఉన్న గొప్ప నియమం ఏంటంటే ఒకదానికొకటి సహకరించుకోవటం, ఒకదానిని ఒకటి ఆదరించుకోవటం, కళ్ళు ఏడుస్తూ ఉంటే చేతులు తుడవటం. అర్థం చేసుకుందాం, ఎక్కడైనా గాయం కలిగితే ఆ గాయానికి కట్టు కట్టడం, మందు రాయటం, ఒక అవయవానికి మరొక అవయవము సపర్యలు చేయటం, సహకరించటం అన్నది ఎంత ఆదర్శంగా మనకు కనబడుతుందో. వివాహంలో ఇద్దరు జీవిత భాగస్వాముల్లో ఒకరికి మరొకరు తోడు, ఒకరికి మరొకరు నేనున్నాను అనే ఆదరణ కలిగించే మాటలు, ఒకరికి మరొకరు పక్కనే భరోసాగా నిలబడడం అన్నది ఆదర్శప్రాయంగా ఉంటుంది తప్ప ఒకరిని ఒకరు పోల్చుకోవటం, ఒకరికంటే ఒకరు గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, వివాహంలో కాంపిటీషన్ ఎంతమాత్రం మంచిది కాదు. బర్త్డే సెలబ్రేషన్ జరిగింది, బర్త్డే కేక్ కట్ చేశారు, చక్కగా నవ్వుతూనే ఉన్నాడు అబ్బాయి, ఆ నవ్వుతూ ఉండి ఆ కేక్ తీసుకెళ్లి ముఖానికి రాశాడు ఆ క్రీమ్ అంతా. అది చూసే వాళ్ళకి సంతోషంగా కనబడుతుంది, కానీ మనసులో ఉన్న ఆ చెడు తలంపు ఏంటంటే ఆ మేకప్ తట్టుకోలేక, ఆ బట్టలు కట్టుకోవడం తట్టుకోలేక, అందంగా ఉండడం తట్టుకోలేక, స్వార్థం లేకపోతే ఈర్ష హృదయంలో ఉండి పాడు చేయడానికి చూసే ప్రయత్నం, అది కూడా ఎంత మాత్రం మంచిది కాదు. నేను గొప్ప అన్న భావన, నీవు తక్కువ అన్న భావన, దాన్నే బయట నలుగురిలో ప్రదర్శించడానికి చేసే ప్రయత్నం వివాహానికి నష్టాన్ని కలిగిస్తుందని ప్రభు మనల్ని కోఆపరేషన్ కొరకు ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. కాంపిటీషన్ ఎంత మాత్రం మంచిది కాదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. 6 విషయాలు మనం చూసాం, చివరి 2 విషయాలు కూడా ప్రయోజనకరమైనవి మనం చూడాలి. 7వ మాటను మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఇలా అన్నాడు, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనచ్చు అన్నాడు. మిస్మేనేజ్మెంట్ ఆఫ్ టైం, సమయ పాలన లేకపోవటం, సమయం ఇవ్వకపోవడం, జీవిత భాగస్వామికి సమయం ఇవ్వకపోవటం ఎంత మాత్రం మంచిది కాదు. ఉద్యోగం వచ్చింది, ఐ వాంట్ ఇంప్రెస్ మై బాస్. యజమానిని ఎవరైతే మేనేజర్ ఉన్నారో మేనేజర్ ని అతను మెప్పించాలి. అవసరమైతే 8 గంటలు కాదు, 12 గంటలు కాదు, 16 గంటలు కూడా పనిచేయడానికి సమయం అంతా డ్యూటీకే, సమయం అంతా డ్యూటీకే. అందుకే వర్క్హాలిక్ ఆ ట్రాప్ లో పడడం మంచిది కాదు. ఉద్యోగంలో పేరు కావాలి, ఉద్యోగంలో ఎక్కువ ఓటీ సమయం చేస్తే ఎక్కువ జీతం వస్తుంది, ప్రమోషన్ త్వరగా వస్తుంది, బాస్ ని మెప్పిస్తే ప్రయోజనం ఉంటుంది, లేకపోతే పథకాలు వస్తాయి, పరమచక్ర కఠిన సేవా పథకాలు, ఇవన్నీ ఏదో సాధించాలి. ఒక ఆయన అంటున్నాడు కడపలో అప్పుడు ఎర్రచందన స్మగ్లర్స్ ని, రెడ్ సాండ్ స్మగ్లర్స్ ని సుమారు 250 మందిని పట్టుకుంటే 2009 బ్యాచెస్ ఆయనకి కఠిన సేవా పథకం ఇచ్చారు. తక్కువ సర్వీసులు కఠిన సేవా పథకం ఇచ్చారు అన్న మాట చెబుతూనే రెండవ మాట అంటున్నాడు, నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నాను, నా భార్యను అస్సలు పట్టించుకోలేదు, నా పిల్లల్ని అస్సలు పట్టించుకోలేదు. ఉద్యోగానికి పోవడమే అదే గురి, వాళ్ళనే పట్టుకోవాలి, వాళ్ళనే టార్గెట్ చేయాలి. ఏదైనా అధికారులు ఎస్పీలు ఐజీలు డైరెక్ట్ గా మాట్లాడి వాళ్ళు అప్రిషియేట్ చేసి నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు అంటే ఆ ఒక్క మాట కోసం పరిగెత్తడమే. వెనక్కి తిరిగి చూస్తే నా కుటుంబాన్ని నాశనం చేసేసుకున్నాను, నా కుటుంబాన్ని నాశనం చేసేసుకున్నాను, ఆరోగ్యం పాడైపోయి పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఏమాత్రం నా ఆదరణ లేక పాడైపోయి నాకు బుద్ధి వచ్చింది, ఇంకా నేను మెయిన్ పోలీస్ స్టేషన్ కూడా నాకు వద్దని చెప్పి ఇంట్లేసు పెట్టేసుకున్నాను, ఇంట్లేసుకు వచ్చాను. ఇప్పుడు సమయాన్ని కుటుంబంతో గడపగలుగుతున్నాను, పాడైపోయిన నా కుటుంబాన్ని తిరిగి కట్టుకోగలుగుతున్నాను అంటున్నాడు. నిజమే నిజమే, అర్థం చేసుకుందాం. సమయం ఇవ్వకపోవటం చాలా పెద్ద నష్టాన్ని నీ కుటుంబానికి కలిగిస్తుందని ఒకసారి ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మనం సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. కుటుంబ వ్యవస్థలో సమయపాలన చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లల పనులే, వాళ్ళకు వండి పెట్టడం, వాళ్ళని చూసుకోవడం వాళ్ళ పనులే. భర్తకి ఏం కావాలి, భర్త అవసరతలు ఏంటి, భర్తతో కొంచెం కూర్చోవాలి, భర్త ఆఫీస్ చికాగ్గా వచ్చింటే అన్ని విషయాల్లో సహకరించాలి అనే సమయాన్ని ఇవ్వకపోవటం, సమయాన్ని ఇవ్వకపోవటం, పట్టించుకోకపోవటం వల్ల ఎంత మాత్రమో మంచిది కాదని, ఇరువురు కూడా వారి జీవిత భాగస్వామికి కేటాయించాల్సిన సమయాన్ని ఏమాత్రం తక్కువ చేయకుండానే సమయాన్ని ఇవ్వాలని ప్రభు మాట్లాడు. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అన్నమాట చూస్తున్నాం. టైం మేనేజ్మెంట్ అన్నది చాలా అవసరము, ఒకరి కొరకు మరొకరు సమయాన్ని కేటాయించడం చాలా అవసరమని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. చివరి మాట మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయము 21వ వచనం, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు అన్నాడు. క్రీస్తు ఒకనికొకడు ఇద్దరు కనబడుతున్నారు. చివరి మాట, ప్రభువుకి ఒకరు దూరం అవ్వటం వివాహానికి మంచిది కాదు. అందుకే వివాహ వ్యవస్థని ఒక భక్తుడు ఇలా అన్నాడు, మ్యారేజ్ ఈజ్ ఏ ట్రయాంగిల్ విత్ గాడ్ ఆన్ ద టాప్ అంటాడు. వివాహం అన్నది ఒక త్రికోణం లాంటిది, పై కోణంలో దేవుడు ఉండాలి, ఈ రెండు భుజాల దగ్గర భార్య భర్తలు ఉండాలి. ఈ ట్రయాంగిల్ ఎప్పుడైతే సరిగ్గా ఉందో పైన వారిద్దరి జీవితాలకి ప్రభువి అధిపతిగా వారు ప్రతిష్ఠించుకొని ఉన్నప్పుడు వారిద్దరూ అన్యోన్యంగా ఉండటం సాధ్యమవుతుంది. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు ప్రభువుకు దూరం అవుతున్నా, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు ప్రభువుకి సమయం ఇవ్వకపోతున్నా, దానివల్ల నష్టమే కలుగుద్దని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే 5వ అధ్యాయం 18వ వచనం 2వ భాగంలో అంటాడు, ఆత్మపూర్ణులై ఉండు అన్నాడు. ఇద్దరు ప్రార్థనా పరులై ఉండాలి, ఇద్దరు ప్రభుతో సహవాసం చేసేవారై ఉండాలి, ఇద్దరు ప్రభుతో కలిసి నడిచేవారుగా ఉండాలి. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు ప్రభువుకు దూరం అయ్యి లోకం వైపు చూస్తా ఉన్నా ఒకరుంటే సరిపోదు, ఇద్దరు కలిసి కొనసాగడానికి ప్రభువులో ప్రయత్నం చేయాలి. అందుకే కుటుంబ ప్రార్థన అన్నది వివాహ వ్యవస్థ కట్టబడడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారో మెల్లగా మీరే మీ కష్టాలను కొనదెచ్చుకోవడానికి కారకులు అవుతున్నారు. అందుకే ఇద్దరిలో ఎవరైతే ఎక్కువ ఆత్మీయులు అనుకుంటారో మీరే తెగించాలి, మీరే సమయం కేటాయించుకోవాలి. ఎట్టి పరిస్థితులను కుటుంబ ప్రార్థన జరగడానికి గంట అరగంట అవకాశం లేని సమయాల్లో కూడా ఇరువురు కలిసి చేతులు పట్టుకుని ప్రార్థన చేసుకుని విశ్రాంతులకు వెళ్ళడానికి ప్రయత్నం చేయటం మంచిది. అందుకే ప్రభు మన 21వ వచనంలో క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు ఒకరికొకరు లోబడాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎప్పుడు సాధ్యం అవుద్దంటే క్రీస్తు వారి మధ్య ఉన్నప్పుడు, క్రీస్తు వారి పైన అధికారిగా ఉన్నప్పుడు, వారి ఇరువురి మధ్య ఆయన మధ్యవర్తిగా ఉన్నప్పుడు, ఆయనకు వారు చోటిచ్చినప్పుడు. అందుకే పైకి వచ్చేసరికి మనం 18వ వచనం చివరి భాగంలో ఆత్మపూర్ణులై ఉండుడి అన్నారు. ప్రభుతో కలిసి కొనసాగుతున్న వారికి ప్రభు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ చేత నింపబడ్డవారుగా జీవిత భాగస్వాములుంటే వారి జీవితంలో ఏం చూడగలము, వారు అల్టిమేట్ గా ఏం పొందుకుంటారు కూడా ప్రభువే చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఇలా అన్నాడు, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆత్మ ఆశానిగ్రహము. ఈ 22వ వచనంలో ఆత్మ ఫలాలు ఆ జీవిత భాగస్వాములు ఇద్దరిలో కనబడతా ఉంటాయి. ఎవరికి వారు ప్రేమ చేత నింపబడతారో, ఎవరికి వారు ఆ సమాధానంతోనూ సంతోషంతోనూ నింపబడతారో, ఓర్చుకోవడానికి ఆశానిగ్రహం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాలుత్వం ఉంటుంది. ఆ మాటలు మీరు అర్థం చేసుకుంటే వివాహ వ్యవస్థకి కీలకమైన విషయము ప్రభువుకి మన జీవితంలో చోటు ఇవ్వటం. ఆ ఇరువురు కూడా వారి వివాహానికి కర్త ఆయనే, అంత మాత్రమే కాదు వివాహాన్ని కొనసాగించడానికి కూడా ఆయనే కారకుడు అవ్వాలని, ఆయన్ని అధిపతిగా పెట్టుకుని ఇరువురు ముందుకు వెళ్ళటం మంచిది అని ప్రభు తన అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభునందు భయంతో మనం ఉండాలి, ఆత్మను ఆయన అనుగ్రహించిన ఆత్మ చేత మనం నింపబడాలి. అందుకే 25వ వచనం అంటాడు, 25 గలతీ 5:25లోని మనము ఆత్మను అనుసరించి జీవించు వారు మైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందామని, ఇక వివాదాలకి అవకాశం ఉండదు, మనస్పర్ధలకి అవకాశం ఉండదు, చీలికలకి కొట్లాడి కోపతాపాలకి అవకాశం ఉండదు. చాలా సార్లు ఒక రాంగ్ డెఫినేషన్ ఎట్లా ఉంటుందంటే, ఎంత ఎక్కువ తన్నుకుంటా ఉంటే అంత అన్యోన్యం, ఎంత ఎక్కువ కొట్టుకుంటా ఉంటే అంత బలమైన వివాహ వ్యవస్థ. ఆ ప్యాటర్న్ బైబిల్ ప్యాటర్న్ కాదు. మన సాతాను చెప్పే మాటలు తీసుకొని ఒకరినే ఒకరు తన్నుకోవడమే, ఒకరి జుట్టు ఒకరు పట్టుకోవడమే, ఒకరినొకరు తప్పు చేసుకోవడమే, తక్కువ చేసుకుని మాట్లాడుకోవడమే, అదే అన్యోన్య వివాహం అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. పిల్లలా, అది ఎంత మాత్రము మంచిది కాదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి, సైకాలజీలో ఒక విచిత్రమైన పేరు వాడుతూ ఉంటారు, దాన్నే గాంధారి సిండ్రోమ్ అంటే, మనకి మహాభారతంలో గాంధారి అన్న ఒక తల్లి కనబడుతుంది, ఈ కౌరవుల తల్లి. అందులో మనకేం కనబడుతుంది అంటే ధృతరాష్ట్రుడు రాజు, కానీ పుట్టుగుడ్డి ఆయనకు రెండు కళ్ళు కనబడవు. కాబట్టి ఈ తల్లి తీసుకున్న తీర్మానము, ఆవిడ కళ్ళు ఉన్నప్పటికీ ఆ కళ్ళుకు గంతలు కట్టుకుని ఆమె భర్త యొక్క కష్టాన్ని ఆమె అనుభవించడానికి ప్రయత్నం చేస్తుంది. పురాణాల్లో ఈ మాట బాగానే ఉంది, కానీ దాన్ని అన్నారు, సిండ్రోమ్ అని పేరు పెట్టారు, గాంధారి సిండ్రోమ్. అదొక జబ్బు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒకరు కళ్ళు లేవు, రెండవలు ఏం చేయాలి, తన కళ్ళు మరొకరికి దారి చూపుగా మార్చుకోవాలి తప్ప, వారు కళ్ళు లేవు కదని చెప్పేసి నా కళ్ళు కూడా పొడి చేసుకుని అంటాను అన్నది ఎంత మాత్రమో మంచిది కాదు. ఒకరిలో లోపం ఉంది, మరొకరిలో ఆ లోపాన్ని అధిగమించడానికి కావలసిన తలాంత్ ఉంది, ఈ తలాంత్ వారికి షేర్ చేయాలి. అందుకే కట్టడంలో కూడా ఎలా ఉంటుందంటే, రెండు ఇటుకులు కరిపించబడాలంటే రెండిటుకులు సమానంగా ఒకదాని మీద ఒకటి పెడితే కరిపించబడవు.
అన్నా వాయిస్ రావట్లేదు. నా వాయిస్ రావట్లే. మహేష్ అన్న వాయిస్ రావట్లే.
దేవుడు వివాహ వ్యవస్థలో ఆయన అర్జున వస్తుంది కదా వాయిస్ ఇప్పుడు?
అన్నా వస్తుంది వస్తుంది.
ఒక్క మాట యాడ్ చేస్తున్నా, ఇందుకు కట్ అయింది. దేవుడు వివాహ వ్యవస్థలో ఇద్దరు సమంగా ఉన్న వాళ్ళు సమవిద్యను తీసుకొచ్చి జతపరుస్తాడు అనుకోవటం అది ఎంత మాత్రం ప్రాక్టికాలిటీ కాదు, ఎంత మాత్రం అది బైబిల్ బోధ కాదు. ఒక వ్యక్తిని ఒక లోపం ఉన్న వ్యక్తిని మరొక ఆ విషయంలో బలంగా ఉన్న వ్యక్తిని ఆయన ఇద్దరిని సమకూర్చువాడిగానే ఉన్నాడు. ఇద్దరు సమబుద్ధిని ఎన్నడూ కూడా వివాహంలో దేవుడు జతపరచడు అన్నది నాకు తెలిసిన పరిజ్ఞానం. ఒక లోపం కలిగిన వ్యక్తిని మరొక లోపం వ్యక్తిని ఇద్దరిని కలిసి వివాహంలో నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి వివాహ వ్యవస్థని మనం చూస్తాం. అక్కడ ఏం చేయాలంటే నాలో ఒక పాజిటివ్ ఉంది, నా వైఫ్లో ఈ విషయం నెగిటివ్ ఉంది, ఆమె ఈ విషయంలో నాకంటే తక్కువైంది, అతను ఈ విషయంలో నాకంటే ఎక్కువైనవాడు, అతన్ని ఎందుకు నీ జీవిత భాగస్వామిగా చేశాడంటే నీవు ఆ లోపాన్ని పోగొట్టడానికి ఆ కారణం కావాలి. నీవు ఆ విషయంలో బలహీనతలో ఉన్న ఆ జీవిత భాగస్వామికి నీవు ఆ విషయంలో సహకారిగా ఉండాలి. అందుకోసమే దేవుడు ఇద్దరిని సమబుద్ధిని కాకుండా ఒక లోపం ఉన్న వ్యక్తిని మరొక లోపం లేని వ్యక్తితోటి ప్రభు జతకట్టించాడు. మనం ఆ లోపాలను చూసి వారిని కించపరచడం కాదు, కానీ ఆ నాలో అది ఉంది, వారిలో అది లేదు, ఈ టాలెంట్ ని ఇద్దరు షేర్ చేసుకోవాలి, ఈ విషయాన్ని ఇద్దరు షేర్ చేసుకోవాలి అనుకోవాలి తప్ప ఒకరిని ఒకరు దుప్పు పొడుచుకునేవారు గాను, ఒకరిని ఒకరు కించపరుచుకునేవారు గాను, ఒకరికంటే ఒకరు పెద్దవారు గాను ఎంచుకోవటం పోల్చుకోవటం అంత మాత్రం మంచిది కాదని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. చివరికి మీకు ఒక మాట చూపించి నేను ప్రార్థనలోకి నడిపిస్తాను. సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. మనందరికి తెలిసిన మాటే, అక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. 14 మొదటి వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అన్నాడు. ఇల్లు అంటే మనం కట్టుకునే హౌస్ కోసము, నిర్మాణం కోసము ఆయన మాట్లాడలేదు, కుటుంబం కోసం మాట్లాడుతున్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్న మాటను ప్రభు మాట్లాడుతున్నారు. ప్రిలరా, వివాహ వ్యవస్థకి జ్ఞానం చాలా అవసరము, వివాహ వ్యవస్థకి జాగ్రత్తలు చాలా అవసరము. అయితే ఏ జ్ఞానం కోసం ఆయన మాట్లాడుతున్నాడు, ఏ మూఢత్వం కోసం ఆయన మాట్లాడుతున్నాడంటే, ఈ పుస్తకాల్లో జ్ఞానం కోసం ఆయన మాట్లాడడం లేదు, కానీ దైవ జ్ఞానము చాలా అవసరము. దైవికమైన జ్ఞానంతోటే భర్త వివాహంలో మెలగాలి, దైవికమైన జ్ఞానంతోటే భార్య వివాహంలో మెలగాలి. ఒకరు ఒకరు జ్ఞానం చొప్పున కాపురం చేయాలి, ఒకరు ఒకరు ఎరిగిన వారుగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. పెళ్ళి అయిపోయింది నాకు నచ్చినట్టుగా ఉంటాను కాదు, పెళ్ళి అయింది దేవుడు చెప్పినట్టుగా నా జీవిత భాగస్వామికి నచ్చినట్లుగా నేను ఉండాలి అని ఎవరికి వారు తీర్మానం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్న మాట చూసాము. అదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఆ జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి, ఆ జ్ఞానము ఏ జ్ఞానమై ఉండాలో కూడా ఆయనే మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అన్నాడు, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా? అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు ఎవరిని గద్దించగా అందరికి ధారాళముగా దాన్ని దయచేయవాడు అన్నమాట మనం యాకోబు పత్రికలో చూడగలం. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. జ్ఞానవంతురాలుగా అంటే వివాహానికి భార్య బాధ్యత అని కాదది, ఆ జ్ఞానవంతురాలుగా భార్య ఉండాలి, జ్ఞానవంతుడిగా భర్త ఉండాలి. దైవిక జ్ఞానం చేత వివాహాన్ని కట్టుకోవడానికి, దేవుడిచ్చిన కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఒకరి ఒకరు ప్రయత్నం చేయాలని దేవుడి ఉదయకాల సమయంలో ఒక 8 జాగ్రత్తలను ప్రభు మన ముందుంచారు. ఒకసారి 8 జాగ్రత్తలను సమప్ చేసి మనం ప్రార్థన చేసుకుని కీలక వాక్యాన్ని చూసి మనం ముగించుకుందాం. మొదటిగా ఉండకూడనివి అన్ని 8 కూడా ఉండకూడనివే. మొదటిగా చూడాల్సింది పూర్ కమ్యూనికేషన్, పూర్ కమ్యూనికేషను. రెండవ మాట కోపపు మాటలు. మూడవ మాట క్షమించలేకపోవటము. నాలుగవ మాట మత్తు పదార్థాలకు చోటు ఇవ్వటము. ఐదవ మాట స్వార్థం చేత నింపబడము. ఆరో మాట పోటీతత్వం భార్య భర్తలో కనబడము. ఏడవ మాట సమయం ఇవ్వకపోవటము. ఎనిమిదవ మాట ప్రభువుకి దూరంగా జరగటము. ఈ 8 ఏదైనా ఒకటి నీ జీవితంలో ఉంటే ఉదయకాల సమయంలో ప్రభువే నీతో ఈ విషయాలు మాట్లాడుతున్నారని గ్రహింపుతోటి ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకుని ఆ విషయాన్ని సరిదిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మన కుటుంబాన్ని కట్టుకునేవారుగా ఉంటాం. భావి తరాలుగా మన పిల్లల భవిష్యత్తు పాడైపోకుండా ఆ పిల్లల జీవితాలకు మనం కారకులం అవుతాము. ఆదర్శ వివాహానికి మనం కారకులం అవుతాం. అల్టిమేట్ గా నిన్ను బట్టి, క్రైస్తవ కుటుంబాన్ని బట్టి, క్రైస్తవ వివాహాన్ని బట్టి దేవుడు లోకంలో ఘనపరచబడాలని ఆశపడతా ఉన్నాడు. అందుకే వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అన్న మాట ఆయన నోట మనం వింటా ఉన్నాం. మూల వాక్య భాగాన్ని చూసి మనం ప్రార్థనకు వెళ్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మూల వాక్య భాగాన్ని ఒక్కసారి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31-33 వచనాలు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపు వలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లుగా చూచుకొనవలెను. ప్రభువు మన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక.